అద్భుతము అనిర్వచనీయము అయినటువంటి సచ్చిదానంద స్వరూప ఆత్మను, శాశ్వత ఆనంద స్వరూప ఆత్మను గురించి శ్రవణ మన్నాలు చేసినటువంటి జ్ఞాని అంతిమంగా చేయవలసినటువంటి సాధన ఏమిటో రాబోయేటువంటి శ్లోకాల్లో చెబుతున్నారు. అంటే జీవన్ముక్తిని పొందాలి ఈ జన్మలోనే అనుకున్నటువంటి వాళ్ళు, ప్రాథమికమైనటువంటి సాధనలన్నీ అయిపోయిన తర్వాత చిట్టు చివరిగా ఆ ముక్తిని పొందడానికి చేయవలసినటువంటి సాధన మార్గాలు ఏమిటో, ఆ ఉన్నతమైనటువంటి సాధన ఏమిటో దాన్ని చెప్పబోతున్నారు ఇక రాబోయేటువంటి శ్లోకాలు. అందువల్లనే కొంత ఉపోద్ఘాతం కూడా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వివేక చూడమని గ్రంథం ప్రారంభంలోనే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి భజంతు దేవత, ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. అంటే కర్మల వల్ల కానీ, శాస్త్ర పఠనం వల్ల కానీ, ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల కానీ, తీర్థయాత్రలు చేయటం వల్ల కానీ, భక్తి వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ, సత్కార్యాల వల్ల కానీ, దేనివల్ల కూడా ముక్తి లభించదు. ఆ ముక్తి అనేటువంటిది సామాన్యంగా ఇలాంటి కర్మలు లేదా ఇలాంటి సాధనలు ఎన్ని చేసినా, ఎంతకాలం చేసినా, 100 మంది బ్రహ్మల కాలం చేసినప్పటికీ కూడా నా సిద్ధ్యతి మోక్షం అనేటువంటిది లేదు. మరైతే ఎలా వస్తుందండి ఆత్మైక్య బోధేన వినా విముక్తి? ఆత్మైక్య బోధేన, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకుంటే తప్ప మోక్షం లేదు. మరి జ్ఞానం ఎలా వస్తుంది? గురుబోధ ద్వారా ఆత్మజ్ఞానం వస్తుంది. నిజంగా ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువే సద్గురువు. మిగిలినటువంటి గురువులు చాలామంది ఉంటారు, మామూలు గురువులు. కానీ నీవు పరమాత్మవు, నీవు జీవుడివి కాదు, నువ్వు దేవుడివి, నువ్వు ఆత్మవు, నువ్వు పరమాత్మవు, నువ్వు బ్రహ్మానివి అని అసందిగ్ధంగా ఎవరైతే తెలియజేస్తారో, వచ్చేటువంటి అనుమానాలన్నింటినీ, సందేహాలన్నింటినీ ఎవరైతే తీర్చి తాను పరమాత్మను అనేటువంటి విషయాన్ని ఎవరైతే దృఢపరిచేటట్టుగా చెప్పగలుగుతారో అటువంటి వాళ్ళనే సద్గురువులు అన్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా మామూలు గురువులు. మరైతే ఆ సద్గురువుల యొక్క బోధ ద్వారా నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి ముందు నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమని, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఆ జ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి. అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థిర నిశ్చయానికి రావాలి. ఒక్క వివేక చూడమండలోనే కాదు, అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లోనూ, అనేకమైనటువంటి ఇతర శాస్త్ర గ్రంథాల్లోనూ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రోడీకరించి శంకరాచార్యుల వారు వివేక చూడమని మొదలైనటువంటి ప్రకటన గ్రంథాల్లో చెప్పారే కానీ ఇంకా నిజమైనటువంటి ఉపనిషత్తుల్లోనే ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్యః అని ముండకోపనిషత్తు చెప్తా ఉంది, ప్రవచనాల ద్వారా ఆత్మలాభం కలగదు అని. నా కర్మణాన ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని కైవల్యోపనిషత్తు, కేవలం కర్మల వల్ల మోక్షాన్ని అందుకోవటం సాధ్యం కాదు అని చెప్పింది. ఈ ప్రకారంగా అనేకమైనటువంటి శృతులు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మొదలైనటువంటి అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథాలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఏమండి ఈ సాధనలన్నీ కూడా వృధాయేనా అని అంటే కానే కాదు. అన్ని సాధనలు అంటే తీర్థయాత్రలు చేయటం కానీ, పుణ్యక్షేత్రాల దర్శనాలు కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, సత్కార్యాలు చేయటం కానీ, జపధ్యానాలు చేయటం కానీ, అలాగే కర్మలు, యజ్ఞాలు, తపస్సులు మొదలైనటువంటివన్నీ కూడా అధికారి భేదాన్ని బట్టి అంటే నీ అర్హతలో ఉన్నటువంటి భేదాన్ని బట్టి ఆయా స్థితుల్లో తెలివితో చేసినప్పుడు కొంత ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు ప్రయోజనం లేదని చెప్పడానికి వీల్లేదు. మోక్షాన్ని ఇవ్వటానికి అవి అసమర్థమైనటువంటివే కానీ మోక్షాన్ని పొందటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటానికి అవి కాస్త అవసరమైనటువంటివి. అయితే ఏమిటి ఈ తారతమ్య భేదాలు అని అంటే, పూర్తిగా మందబుద్ధులైనటువంటి వాళ్ళకి, జడులైనటువంటి వాళ్ళకి, పూర్తిగా మందబుద్ధులు జడులైనటువంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి సాధనలు చెప్పారు. ఏమిటి ఆ సాధనలు అంటే, ఇదిగో తీర్థయాత్రలు కానీ దాన ధర్మాలు కానీ ఇలాంటివన్నీ చెప్పారు. మరి మధ్యములైనటువంటి వాళ్ళకి కొన్ని సాధనలు చెప్పారు, పూజా పురస్కారాలు, యజ్ఞయాగాదులు ఇలాంటివన్నీ కూడా, లేదా జప ధ్యానాలు మొదలైనవి. ఇక ఉత్తములైనటువంటి వాళ్ళకి కొన్ని సాధనలు చెప్పారు, జ్ఞానం పొందటం, జ్ఞా మననం, శ్రవణ మనన, నిధిధ్యాసన, విచారణ, ఆత్మవిచారణ మొదలైనటువంటి వాటిని చెప్పారు. ఇక వైరాగ్యవంతులైనటువంటి వాళ్ళకి, పరమజ్ఞానులైనటువంటి వాళ్ళకి కొన్ని అద్భుతమైనటువంటి సాధనలు చెప్పారు. వాటిని ఇప్పుడు మనకి చెప్పబోతాం. శాస్త్రాల యొక్క ఆంతర్యాన్ని సద్గురువుల ద్వారా శ్రవణం చేసి శ్రద్ధతో, పట్టుదలతో, ఏకాగ్రమైనటువంటి బుద్ధితో, అంటే సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఏకాంతంలో కూర్చొని మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఆత్మను గురించి, బ్రహ్మాన్ని గురించి ఒక దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చినటువంటి జ్ఞానులు వాళ్ళకి తగినటువంటి సాధనల్ని, ఉత్తమమైనటువంటి సాధనల్ని ఎంచుకోవాలి. తన స్థితికి తగినటువంటి సాధనని ఎంచుకోవాలి సాధకుడైనటువంటి వాడు. అందుకనే గురువు యొక్క అవసరం ఏమిటో ఇక్కడ తెలుస్తుంది. ఎందుకనంటే శాస్త్రాలు అనేకం, మార్గాలు అనేకం, లక్ష్యం మాత్రం ఒక్కటే. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏ మార్గంలో నేను ప్రయాణం చేయాలా, ఏ మార్గంలో ప్రయాణం చేయడానికి కావలసినటువంటి అర్హత నాకు ఉంది అనేటువంటి విషయాన్ని తనకు తానుగా తెలుసుకోలేడు కనుక గురువు యొక్క సహాయంతో తనకి కావాల్సినటువంటి సాధనని ఎంచుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఏ సాధన కావాలో, మరి మధ్యములైనటువంటి వాళ్ళకి, అధములైనటువంటి వాళ్ళకి ఏ సాధన కావాలో వాటన్నింటినీ కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం తెలియజేస్తూ ఉంది. అదే ఉత్తమ సహజావస్థ మధ్యమా ధ్యాన ధారణ, అధమా ప్రతిమా పూజ, తీర్థయాత్ర అధమాధమ. నాలుగు రకాలైనటువంటి సాధనల్ని ఈ శ్లోకంలో చెప్పారు. ఇది అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేసేటువంటి శ్లోకం. ఉత్తమ సహజావస్థ, ఉత్తములైనటువంటి వాళ్ళకి సహజావస్థ. ఉత్తములు అంటే ఏ విషయంలోనో కాదు, ఈ జ్ఞాన మార్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినటువంటి వాళ్ళకి సహజావస్థ. వాళ్ళు ఏం కష్టపడాల్సినటువంటి పని లేదు, సహజావస్థ, సహజ స్థితిలో ఉంటే సరిపోద్ది. అంటే ఆత్మస్థితిలో ఉంటే సరిపోద్ది. మరైతే అందరూ కూడా అట్లా ఉండొచ్చు కదండి, ఉండాలంటే ఉండలేరు. ఎందుకంటే అసలు ఆ సహజ స్థితి అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఆ సహజ స్థితిలో ఎలా ఉంటారు. అందుకనే ఉత్తమ సహజావస్థ అన్నారు. ఈ సహజ అవస్థని, ఈ సహజ స్థితిని ఏమంటారంటే సహజ సమాధి అని రమణ మహర్షి చెప్తారు. ఇది ఉత్తమమైనటువంటి సాధన, ఉత్తములకి చెప్పినటువంటి సాధన. మరి మధ్యములైనటువంటి వాళ్ళకి ఏం చెప్పారండి? ధ్యాన ధారణ, ధ్యానము ధారణ ఈ రెండు చెప్పారు. ధారణ అంటే ధరించడం, అంటే జ్ఞానాన్ని బాగా పట్టుకొని ఉంచడం ధారణ. ఆ పట్టుకున్నటువంటి ధ్యానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం ధ్యానం. ఈ రెండింటినీ కూడా మధ్యములైనటువంటి వాళ్ళకి చెప్పారు. మరి ఇక అధములు, అధములు అంటే వేరే తప్పుడు ఉద్దేశంతో చెప్పినటువంటి అధములు కాదు, అంటే జ్ఞాన మార్గంలో అధమ స్థితిలో అంటే ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకేం చెప్పారంటే విగ్రహ పూజ, యజ్ఞయాగాది కర్మలు, ధ్యాన ధారణలు, వాటికన్నా కూడా ఇవి అధమైనటువంటివి. ధ్యాన ధారణలు అనేటువంటివి మధ్యములకి చెబితే ఈ ప్రారంభ సాధకులైనటువంటి వాళ్ళు వీళ్ళని అధములు అని అన్నారు. వీళ్ళకేమో పూజలు, యజ్ఞయాగాది క్రతువులు మొదలైనటువంటివి కర్మల్ని చెప్పడం జరిగింది. ఈ కర్మలన్నీ కూడా అధమ్మైనటువంటివి అని శాస్త్రం చెప్తా ఉంది. మరి ఇక తీర్థయాత్ర లాంటివి ఎవరికి చెప్పారు? అధమాధమాహ అన్నారు. అధమాధములు అంటే అస్సలు ఇంతవరకు ఆ జ్ఞానం అంటే ఏమిటో, శాస్త్రం అంటే ఏమిటో, గురువు అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాళ్ళకి తీర్థయాత్రలు చెప్పారు. మరైతే ఈ తీర్థయాత్రలు అనేటువంటి వాటిలో వాళ్ళకి చెప్పడం ఏమిటండి, దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటనంటే, తీర్థయాత్రలో అన్ని లోపాలే. కాకపోతే ఏమిటంటే తీర్థయాత్రలో దైవ దర్శనం జరుగుతుంది, ఆ తీర్థాల్లో స్నానం చేయటం జరుగుతుంది. నిజంగా ఒక భక్తితో భక్తిభావంతో వేరే ఆలోచనలు లేకుండా ఉండేటువంటి వాళ్ళకి కొంత ప్రయోజనం. కానీ మిగిలినటువంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే తినటం. ఏమండి ఎలాంటి తిండి పెడుతున్నాడు మనకి మన తీసుకొచ్చినటువంటి వాడు, వస్తులు ఎలాంటి రూములు ఇస్తూ ఉన్నాడు, ఎన్ని నిద్రలు చేయిస్తున్నాడు, నిద్ర లేకుండా రాత్రి తెల్లవారులు కూడా ప్రయాణం చేయిస్తున్నాడా, ఇవి. ఆ తర్వాత ఆ ఊరు పోయిన తర్వాత తిరగటం, ఆ తర్వాత ఆడటం పాడటం వ్యవహారం అన్నీ ఉంటాయి. ఇక ప్రయాణం ఉండనే ఉంది. వీటిల్లో నిత్యము కూడా మునిగిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యవహారాలకు ఇచ్చినంత ప్రాధాన్యత అక్కడ దైవ దర్శనానికో ఆ తీర్థ స్నానానికో అంత అంత ప్రాధాన్యత ఇవ్వరు. అలా ఇస్తే చాలా మంచిది, వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాటికి ఇస్తే మాత్రం కొంతవరకు మంచిదే. అందువల్ల ఇవి అందరికీ సాధ్యమైనటువంటివి కనుక వీటిని సామాన్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పటం జరిగింది. యాత్రలు అనేటువంటి విషయానికి వస్తే మనకి పూర్వం కూడా ఒక కథ చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరు స్నేహితులు కాశీయాత్రకి పోతున్నారండి. పోతా పోతా మధ్యలోకి వచ్చినప్పటికల్లా ఒక ఆయనకి ఇంటి నుంచి పిలుపు వచ్చింది లేదా జబ్బు చేసింది. సరే ఈయన తీసుకొని పోదామంటే ఆయన గుదరకల్లా, అందుకని ఈయన వదిలిపెట్టిపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ తీర్థ స్నానం చేస్తూ ఆ దేవాలయంలో తిరుగుతూ ఆ దేవుడికి నమస్కారం చేస్తూ నా స్నేహితుడు ఎట్టున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అని వీడి గురించి ఆలోచిస్తున్నాడు. ఈయనేమో ఇక్కడ మందులేసుకుంటూ ఈ జబ్బును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆహా వాడు ఇప్పుడల్లా గంగలో స్నానం చేస్తుంటాడు, ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుని సందర్శించుకుంటున్నాడు అని దారి తలుచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు పుణ్యం ఎవరికయ్యానంటే వీడికి వచ్చింది, ఆ పోయినటువంటి వాడికి రాదు. ఇదే విషయాన్ని కూడా ముస్లింల్లో ఒక రకమైనటువంటి కథ ఉంది. ముస్లిం మహాపురుషుల్లో అద్బుల్లా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మహాపురుషుడే. అతను మక్కాలో ఉంటాడు. మక్కాలోనే ఉండి అక్కడే పగలల్లా కూడా దానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటాడు. రాత్రిపూట అక్కడే పడుకొని ఉంటాడు, మసీదులోనే పడుకుంటాడు. ఒకరోజున అక్కడికి ఒక స్వప్నం వచ్చింది, కళ. ఇద్దరు దేవదత్తలు వచ్చారు. ఆ దేవదత్తలు అడుగుతున్నారు, అయ్యా ఈ రోజున మక్కాకి ఎంతమంది వచ్చారు అన్నాడు. ఏమో నాకు అంత లెక్క కరెక్ట్గా తెలియదండి, మీరు చెప్పండి అన్నాడు. అంటేను 600,000 మంది వచ్చారు, వేళల్లో ఎంతమందికి స్వర్గప్రవేశం ఉందో తెలుసునా అన్నాడు. ఏమో నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. వేళల్లో ఎవరికి ఒక్కళ్ళకి కూడా స్వర్గప్రవేశం లేదు అన్నాడు. ఇంతమందిలో 600,000 మందిలో ఒక్కళ్ళకి కూడా లేదా అన్నాడు. వేళల్లో ఎవరికి లేదు కానీ డమాస్కస్లో చర్మకారుడు ఉన్నాడు, అంటే చెప్పులు కుట్టుకునేటువంటి వాడు ఉన్నాడు. అతను యాత్రకైతే రాలేదు కానీ యాత్రా ఫలాన్ని మాత్రం పొందాడు. అతడి పేరు ఆలీ ఆల్ మౌఫ్. ఈ మాట చెప్పారు, దేవదత్తలు అదృశ్యమయ్యారు, ఈయనకేమో కళ కరిగిపోయింది, మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత దేవదత్తలు తనకి చెప్పినటువంటి ఈ మాట బాగా మనసులో గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకొని ఎలాగైనా సరే అతడు ఎవరో తెలుసుకోవాలా, అతనికి పుణ్యఫలం ఎలా వచ్చిందో యాత్రాఫలం ఎలా వచ్చిందో తెలుసుకోవాలా అని అనుకొని అతడు ప్రయాణమై డమాస్కస్కి ప్రయాణమై అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చర్మకారుని గురించి విచారణ చేసి అతన్ని కలుసుకున్నాడు. అతడితో అన్నాడు, అయ్యా ఇది జరిగింది, నాకు ఒక స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో ఇలా నీ సంగతిని చెప్పారు. మరైతే నీకు ఇటువంటి ఫలితం రావడానికి ఏమిటి కారణం, నువ్వు ఏం గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఏం మహత్యం నీ దగ్గర ఉంది, నీ వృత్తి చూస్తేనేమో చాలా హీనమైనటువంటి వృత్తి, మరి అటువంటి నీకు ఈ ప్రయోజనం ఎలా కలిగింది అని అన్నాడంట. అంటే ఆ చర్మకారుడు చెప్పాడు, నేను 20 సంవత్సరాల నుంచి మక్కా యాత్ర చేయాలనుకొని నా దగ్గర డబ్బు లేదు, అందుకని రోజు కూడా కొంత చిల్లర డబ్బులు ఎంతో కొంత నేను ఒక హుండీ పెట్టుకొని ఆ హుండీలో వేసుకుంటా ఉన్నా. 20 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఈ డబ్బు సరిపోతుంది అని నా నిశ్చయానికి వచ్చి ఈ సంవత్సరం నేను మక్కా యాత్ర చేయాలని అనుకున్నా. భార్య గర్భవతి అయింది. ఒక రోజున పక్క ఇంటి నుంచి ఒక వంటకం వాసన వస్తూ ఉంది. ఈమె గర్భవతిగా ఉంది కదా, అందుకని ఆమె నన్ను కోరింది, అదిగో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వంటకం చేస్తున్నారు, మంచి వాసన వస్తూ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ వంటకం తీసుకురా, నాకు తినాలనుంది అని అంటుంది భార్య. సరే అని చెప్పి ఆయన పక్కింటికి పోయాడు. పోతే ఆయన, అయ్యా మీరు చేసుకున్న వంటకం ఏదైనా కొద్దిగా ఇవ్వండి, నా భార్యకి ఇవ్వాలా అన్నాడు. అయ్యా ఇవ్వటానికి మాకేమీ అభ్యంతరం లేదు, కానీ మేము 7 రోజుల నుంచి భోజనం లేదు, మాకు కుటుంబం అంతా పస్తులు ఉన్నాం, ఇక ఈరోజు భరించలేక చనిపోయినటువంటి జంతువుని తీసుకొచ్చి దాన్ని ఆ మాంసాన్ని వండుకుంటా ఉన్నాం, ఇలాంటి దాన్ని మీకు కనుక నేను ఇస్తే నేను పాపం మూట కట్టుకున్నట్టు అవుద్ది, అందువల్ల దీన్ని నేను ఇవ్వలేను, మీరేం అనుకోవద్దు అన్నాడు. అతడి యొక్క ధర్మగుణానికి మెచ్చుకొని ఈయన ఏం చేశాడంటే తాను సంపాదించుకున్నటువంటి అంటే ఈ 20 సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్నటువంటి డబ్బు మొత్తం కూడా ఆయనకి ఇచ్చేసి, దీంతో మీరు హాయిగా కుటుంబాన్ని గడుపుకోండి, దీంతోనే నా మక్కా యాత్ర కూడా పూర్తి అయిపోయింది అన్నట్టుగా నేను భావిస్తాను అని అన్నాడు. మీరు చక్కగా మంచి ఆహారం తెచ్చుకొని తినండి, ఇలాంటివి తినకండి, మంచి ఆహారం తెచ్చుకొని తినండి అని అన్నాడు. ఇది ఆయన చేసినటువంటి పని, నేను చేశానయ్యా అని చెప్పాడు. యాత్ర చేసినటువంటి వాడికి ఏ ఫలితం లేదు, 6 లక్షల మంది అక్కడికి వచ్చారు, ఎవరికి ఏ ఫలితం లేదు, కానీ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వాడికి ఈ ఫలితం అనేటువంటిది వచ్చింది. అందువల్ల కేవలం యాత్ర చేసినందువల్ల ఏదో గొప్ప ఫలితం వస్తుంది అని అనుకోవటానికి వీల్లేదు, అవి అధమ స్థాయిలో ఉన్నటువంటి సాధనల కింద వస్తాయి అన్నమాట. యాత్రల కన్నా విగ్రహ పూజ గొప్పది, విగ్రహ పూజ కన్నా ధ్యానధారణలు గొప్పది, ధ్యానధారణల కన్నా సహజావస్థ గొప్పది. అజ్ఞానంలో చేసినటువంటి విగ్రహ పూజల కన్నా ఉపాసన చాలా గొప్పది, అంటే జపధ్యానాలు చాలా గొప్పది. నిజంగా ఆధ్యాత్మిక రంగంలో కాస్త కోస్త ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు జపధ్యానాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే జపధ్యానాలు మంచివన్నారు కాబట్టి నేను జపధ్యానం చేస్తానండి అని ఏమీ తెలియనటువంటి వారు, శాస్త్రం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు, ఏమీ కూడా ఒక్క ముక్క కూడా తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళు మంత్రోపదేశాన్ని పొందుతారు, కొంతకాలం మంత్రాన్ని చేస్తారు, చేయమన్నారు కాబట్టి చేస్తున్నారే కానీ ఆ మంత్రం చేసేటప్పుడు ఏ రకమైనటువంటి భావన ఉండాలనేటువంటిది వాళ్ళకి తెలియదు. అందువల్ల అలా కాకుండా ఈ జపధ్యానాలు అనేటువంటివి ఎలా చేయాలి అని అంటే, ధ్యానం చేయాలంటే ధ్యానించేటువంటి వస్తువు తెలియాల, జపం చేయాలంటే ఆ జపానికి సంబంధించినటువంటి మంత్రం తెలియాల, ఆ మంత్రం తెలియటం కాదు ఆ మంత్రం యొక్క భావం తెలియాలా, ఆ మంత్ర అధిష్టాన దేవత తెలియాలా, ఆ మంత్రాన్ని చేస్తూ ఉండేటప్పుడు ఆ మంత్ర భావాన్ని అధిష్టాన దేవతని తలుచుకుంటూ ఉండాల. ఇలా చేసినప్పుడు ఈ జపధ్యానాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే మహోన్నతమైనటువంటిది సహజ సమాధి, సహజావస్థ అని చెప్పారు. ఎట్లా చేయాలా, ఏకాంతంగా రిలాక్స్గా కూర్చోవాలి, ఏ రకమైనటువంటి మానసిక ఆందోళనలు ఉండకూడదు, ఉండకూడదు అని మీరు చెబుతున్నారండి, ఆ ఆందోళనలు మాకు ఉంటున్నాయండి. ఒకవేళ మీకు మానసిక ఆందోళనలు కనుక ఉన్నట్టయితే నువ్వు సగుణోపాసన చేయాల, అంటే విగ్రహ పూజ చేయాల, లేదా మహాత్ముల యొక్క సేవ చేయాల, లేదా వాళ్ళ యొక్క బోధల్ని శ్రవణం చేస్తూ ఉండాల. నీ మనస్సు కనుక ఏకాగ్రంగా లేకపోతే, ప్రశాంతంగా లేకపోతే ఈ సాధనలు నువ్వు చేయాల. అలా కాకుండా నీ మనస్సు కనుక ఏకాగ్రచిత్తంగా ఉండి ఏ రకమైనటువంటి ఆందోళనలు మనస్సులో లేకుండా ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా, బుద్ధి సూక్ష్మంగా అలా కనుక ఉన్నట్లయితే ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా పక్కన పెట్టినటువంటి మనస్సుతోటి తన యొక్క స్వరూపాన్ని తలుచుకుంటా ఉండాలి. తన యొక్క స్వరూపం ఆత్మ, తాను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, యథార్థంగా తాను ఆత్మస్వరూపము అనేటువంటి విషయాన్ని గురుబోధ ద్వారా, శ్రవణం ద్వారా తెలుసుకొని ఆ ఆత్మానుభూతిని పొందటం కోసమని నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని మళ్ళీ 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 మననం చేస్తూ ఆ ఆత్మతో అనుసంధానం కావాలి, ఆ ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాల, ఇది సహజావస్థ అని అంటే. ఈ ప్రకారంగా చేసి ఆత్మను నేను బ్రహ్మాన్ని 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 అని అనుకుంటూ బ్రహ్మముగా ఉండిపోవాలి. నిజంగా ఇదే మనకి పుణ్యప్రదమైనటువంటి. అసలు శాస్త్రాలను ఎందుకు వినాలి అనేటువంటి ఆలోచన కనుక వస్తే, ఈ శాస్త్రాలను వినాల్సినటువంటి అవసరం కూడా ఏమిటంటే ఈ బ్రహ్మభావన స్థిరపడటం కోసమే. ఏమంటే నేను విన్నానండి 4 రోజులు 5 రోజులు విన్నానంటే 6వ రోజు నీకు మళ్ళీ గుర్తుండదు. కనుక జీవితం అంతా కూడా ఈ శాస్త్ర శ్రవణం చేయాల. ఆ శ్రవణం చేస్తూ ఉంటే ఆ శ్రవణంలో నేను బ్రహ్మాన్ని 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 అనేటువంటి విషయం పదే పదే వస్తూ ఉంటుంది. ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిది, ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంత మంచిది. అలా తలుచుకొని బ్రహ్మం కావాలి. ఎందుకని అంటే జీవుణ్ణి అనేటువంటి భ్రమ కలగటానికి మనకి కోటాను కోట్ల జన్మల నుంచి ఉంది భ్రమ. ఇంతకాలం నుంచి ఉన్నటువంటి భ్రమ, ఇన్ని జన్మల నుంచి ఉన్నటువంటి భ్రమ ఒక్కరోజులో, ఒక్క నెలలో, ఒక్క సంవత్సరంలో, ఒక్క జన్మలో పోతుందా? పోదు. కాబట్టి అది పోవాలి అని అంటే, ఆ భ్రమ పోవాలి అని అంటే ఈ సస్వరూప భావన కలగాలి అని అంటే, నేను ఆత్మని బ్రహ్మాన్ని అనేటువంటి భావన కనుక కలగాలి అని అంటే నీవు నిరంతరము కూడా ఈ భావన చేస్తూ ఉండాలి. మనకు అనేకమైనటువంటి పనులు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంతవరకు ఈ పనుల్లో మనం ఆ భావన చేస్తామో చేయమో మనకు తెలుసు. కాబట్టి కనీసం ఈ శాస్త్ర శ్రవణం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ శాస్త్రాలు చెప్పేటప్పుడు ఆ నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన వస్తుంది కనుక అనుకోకుండా ఆ బ్రహ్మభావంలో మనం ఉంటాం కనుక అది చాలా మంచిది. అందుకనే శాస్త్ర గ్రంథాల్లో మాత్రమే కాకుండా శంకరాచార్యుల వారు మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన ప్రకరణ గ్రంథాలని మనకు అందించి ఆ ప్రకరణ గ్రంథాల్లో కూడా నేను బ్రహ్మాన్ని 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 అనేటువంటి భావనని తీసుకొచ్చారు. అది వివేక చూడమని కావచ్చు, లేదా ఆత్మబోధ కావచ్చు, అపరోక్షానుభూతి కావచ్చు, తత్వబోధ కావచ్చు, ఏ గ్రంథమైనా సరే అన్నింటిలో కూడా ఆయన మాత్రం ఈ భావాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అందుకనే ఈ భావన కలగటం కోసమైనా మనం శాస్త్ర శ్రవణం చేయాలి. మనం ఒక్కరోజు దీన్ని కనుక వదిలిపెట్టామనంటే ఒక్క జన్మ మనకి పెరుగుతూ ఉంటుంది. ఒక్కరోజు మనం ఆ నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన లేకుండా మన జీవితం కనుక గడిచిపోతే ఒక జన్మ వృధాగా గడిచిపోద్ది. అందుకనే నిరంతరము కూడా శాస్త్ర శ్రవణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదురైనా, ఎన్ని రకాలైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి కష్టాలు ఉన్నా ఎల్లప్పుడూ కూడా ఈ శాస్త్ర శ్రవణం అనేటువంటిది చేయాల. శ్రవణం చేసిన తర్వాత మననం చేయటం మంచిది. మననం చేసినా చేయకపోయినా శ్రవణం కనుక చేసినట్లయితే ఇదే మళ్ళీ మననానికి కూడా దారితీస్తుంది. ఈ విధంగా మనకి ఈ బ్రహ్మ భావన అనేటువంటిది కలగాలి అని అంటే ఇలా నిరంతరము కూడా శాస్త్ర శ్రవణం యొక్క అవసరం ఉంది. అలా కొన్ని జన్మలు మనం ఇలా చేసి 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 ఆ బ్రహ్మముగా ఉండిపోవటం జరుగుతుంది. ఇదే ఒక్కొక్క జన్మలో మనం సుకృతాన్ని పెంచుకుంటా పోవటం. ఒక్కో జన్మలో సుకృతాన్ని పెంచుకుంటా పోతే మన స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ముందుగా నేను ఊరికినే బ్రహ్మాన్ని అని విన్నావు, ఆ తర్వాత బ్రహ్మాన్ని అని అనుకుంటున్నావు, ఆ తర్వాత అనుకోవటం కాకుండా బ్రహ్మము యొక్క లక్షణాలతో సమన్వయం చేసుకుంటున్నావు, ఆ తర్వాత బ్రహ్మముగా ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఇలా చేయటం కోసం ఒక్కొక్క జన్మ పట్టచ్చు. కానీ ఏమాత్రం కూడా మనం అశ్రద్ధ చేయకుండా, వదలకుండా, పట్టువదల విక్రమార్కుల్లాగా ఈ పని చేస్తూ ఉండాలా? అప్పుడే ఈ జన్మ సార్థకం అవుతుంది, లేకపోతే జన్మ నిరర్ధకం అయిపోతుంది. మరి ఈ రకమైనటువంటి సాధనలో కూడా ఎప్పుడైనా వృత్తి కనుక కదిలితే, వృత్తి అంటే ఆలోచన, అంటే అన్యమైనటువంటి ఆలోచన, మనం మెదలకుండా కూర్చుంటే అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచనలు కనుక ఎప్పుడైతే కదులుతుంటాయో, కదిలినప్పుడల్లా మళ్ళీ బ్రహ్మచింతన చేయాలా, మళ్ళీ విచారణ చేయాలా అనేటువంటిది మనం తెలుసుకోవాలా. అయితే ఎలా చేయాలంటే ఆ విచారణ, ఆ విషయాన్నే ఇప్పుడు మనకి శ్లోకాల్లో చెప్పబోతా ఉన్నారు. 56వ శ్లోకాన్ని చూడండి.
తిర్యగోర్ధమధపూర్ణం
సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. తిర్యక్ ఊర్ధ్వం, అధః పూర్ణం, పైన కింద అన్ని దిక్కులా నిండి ఉన్నటువంటి అనంతం, అనంతమైనటువంటి, అంతులేనటువంటి, అంతం లేనటువంటి, నిత్యం ఏకం, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఏకం ఒక్కటే అయినటువంటి, రెండవదేది లేనటువంటి, అద్వయం అద్వయమైనటువంటి, సచ్చిదానందం సత్తు చిత్తు ఆనందరూపమై, యత్ ఏదైతే ఉందో తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మమును ఇది అవధారయేత్తు, ఆ బ్రహ్మమునే నేను అని అనుసంధానం చేస్తూ ఉండాలి. ఇది అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి సాధన ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముందుగా ఆత్మల గురించి చెప్పారు, పైన క్రింద అన్ని దిక్కుల అంతటా అనంతంగా అఖండంగా ఏకంగా శాశ్వతంగా అద్వయంగా అంటే రెండవదేది లేకుండా ఏదైతే ఉన్నదో, ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మము నేనే అని నిరంతరము కూడా భావన చేస్తూ ఉండాలి. నిరంతరము కూడా ఆ బ్రహ్మముతో అనుసంధానం కావాలి. భావన చేయటం వేరు, అనుసంధానం కావటం వేరు. అనుసంధానం అని అంటే నువ్వు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన చేసి ఆ బ్రహ్మముగా ఉండటం అంటే ఎలా ఉంటావో అలా ఉండాలి, కావాలని అలా ఉండాలి. అంటే ఆ బ్రహ్మము యొక్క లక్షణాలని అలవర్చుకొని ఆ భావన మొత్తం కూడా నీలో కదిలిపోతూ ఉండాలి. ఇదే అనుసంధానం. అంటే నేను అకర్తను అన్నారు అనుకోండి, అది భావన చేశారు కాబట్టి ఏమీ చేయకుండా కేవలంగా ఉండాలి. అభోక్తను అంటే ఏ రకమైనటువంటి భోక్త, భోగం అనేటువంటిది నాకు లేదు, నేను కేవలం అని ఉండాలి. నాకు ఏ కోరిక లేదు, నిరీహం అన్నారనుకోండి కాబట్టి ఏ కోరిక లేకుండా కేవలంగా ఉండాలి. ఆనంద స్వరూపం అన్నారనుకోండి ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలనుకుంటే ఆనందం వస్తుంది, ఏడవాలనుకుంటే ఏడుపు వస్తుంది. ఆనందంగా ఉన్నాను అని అనుకోవాలి, అనుకుంటే కానీ ఆ ఆనందం ఏమిటో నీకు వ్యక్తం కాదు. ఆ ఆనంద స్వరూపంగా నువ్వు ఉన్నట్టుగా అట్లా భావించాలి. ఈ ప్రకారంగా అన్నీ కూడా ఆ సహజావస్థకి దగ్గర చేసేయి, ఆ బ్రహ్మానికి దగ్గర చేసేయి, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనకి దగ్గర చేసేటువంటి ఈ సాధన చేస్తూ ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని గతానికి చెందినటువంటి విషయాల్ని, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాల్ని, ఆలోచనల్ని, వర్తమానానికి సంబంధించినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్ని అన్నింటినీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా, మనసులో వృత్తులు ఏమాత్రం కూడా కదలకుండా, నేను ఆ అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బ్రహ్మాన్ని, పరమాత్మను అని నేను అంతటా ఉన్నాను. కాబట్టి ఇక్కడ అంతటా ఉన్నాను అనగానే ఆ అంతటా ఎట్లా ఉంటావో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. ఈ దేహాన్ని మర్చిపోవాలి, ఈ దేహం అనేటువంటిది లేకుండా పోయింది, నీ దృష్టిలో లేకుండా పోయింది. ఇప్పుడు నీవు ఇప్పుడు దేహంలో ఉన్నాను అనుకున్నటువంటి నీవు అంతటా వ్యాపించున్నావు, పైన క్రింద ఆ పక్కన ఈ పక్కన ముందు వెనక అన్ని దిక్కుల అంతటా సర్వత్రా లోకమంతటా అన్ని లోకాల్లో అన్ని లోకాలకి యావలా సర్వత్రా వ్యాపించి ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను అన్నప్పుడు నేను ఏకం అంటే ఒక్కటే, నాకంటే రెండవదేది వేరుగా ఏమీ లేదు, కాబట్టి ఉన్నదంతా నేనే అని ఆ విధంగా ఆ భావన, ఆ అనుసంధానం, అంటే దానితో నువ్వు ఏకమైపోవటం అనేటువంటిది జరగాలి. ఈ ప్రకారంగా అంతటా నిండి ఉన్నటువంటి చైతన్యాన్ని అని అనంతమైనటువంటి ఆకాశాన్ని కానీ నిస్తరంగమైనటువంటి అనంత జలరాశిని కానీ నువ్వు ఇలా భావించుకోవాలి. అటు ఆకాశాన్నైనా అటు నిస్తరంగ జలరాశి తరంగాలు లేనటువంటి సముద్రాన్ని అదైనా నువ్వు అలా భావిస్తూ అలా అనంతంగా నేనున్నాను అనేటువంటి ఆ భావాన్ని నువ్వు అనుసంధానం చేస్తూ ఉండాలి. అంటే దాంతో పోల్చుకుంటూ ఉండాలి. మరి దాంట్లో ఉన్నటువంటి దోషాలను పోల్చుకోకూడదు, దాంట్లో ఉన్నటువంటి కావలసినటువంటి దాన్నే పోల్చుకోవాలి. అలాగే నేను ఈ దేహమనోబుద్ధులు అనేటువంటి బంధంలో లేను, ఈ బంధాలన్నీ నాకేం సంబంధం లేదు, నాకు ఈ దేహం కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఇవేమి కూడా నాకేం సంబంధం లేదు, అసలు ఇవి లేనే లేవు, కేవలం నేను మాత్రమే ఉన్నాను, కేవలం ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మగా నేను మాత్రమే ఉన్నాను అని భావించుకోవాలి. అలాగే నాకన్నా రెండవది ఏది లేదు, అద్వయం, అలాగే అనంతం, అంతం లేదు, ఎక్కడ దాకా ఉన్నాను, ఈ ఈ జగత్తంతా ఉన్నా జగత్తు కేవలం కూడా నేనున్నా అని ఇట్లా సర్వవ్యాపక చైతన్యంగా ఉండాలి. మరి ఇలా సర్వవ్యాపక చైతన్యంగా ఉన్న తర్వాత మనకే ఆలోచన వస్తుంది, నాకు పుట్టుక ఉందా, అంటే ఈ చైతన్యం ఎప్పుడైనా పుట్టిందా, ఈ చైతన్యం ఎప్పుడైనా పోయిందా, పుట్టడం సావటం దీనికి ఎప్పుడైనా ఉందా, కాబట్టి నాకు పుట్టుక లేదు, అలాగే నాకు మరణం లేదు, పుట్టుక మరణం లేదు కాబట్టి నేను శాశ్వతంగా ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి తత్వాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, ఆనందమే ఆనందం, నాకు ఇంకా రెండవది ఏమీ లేదు, ఎందుకంటే నాకంటే రెండవది ఏదన్నా కనుక ఉంటే దాని గురించి ఆలోచించాలా, అప్పుడు నాకు దుఃఖమో బాధో భయమో ఏదో వస్తుంది, కానీ నాకంటే రెండవది ఏమీ లేక ఉన్నదంతా నేనే కనుక అయితే, ఇంకా నేను ఆనందాన్ని కనుక అయితే ఇక నాకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి నేను అలాంటి ఆనంద స్వరూపాన్ని అని అలా కేవలంగా ఉండిపోవాలి. నేను వ్యక్తినని నేను జీవుణ్ణని ఎప్పుడైనా ఆలోచన కనుక కదిలిందా, ఎందుకనంటే ఎంత ఆలోచనలో ఉన్నా మనకి ఇది వదలదాం తేలిగ్గా, అందుకని నేను ఫలానా వ్యక్తిని నేను ఫలానా జీవుణ్ణి అనేటువంటి భావన కనుక వచ్చిందా, ఆ భావన వచ్చినప్పుడల్లా అనంత ఆకాశంలాగా అదిగో చైతన్యంగా ఉన్నాను, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి, దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రకారమైనటువంటి భావన చేయమని చెప్పి ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. ఈ ఉత్తమోత్తమైనటువంటి సాధన కోసమే ఆ ఉపోద్ఘాతం అంతా కూడా చెప్పింది, ఎందుకనంటే ఉత్తమ సాధన ఇది ఒక్కటే, అందుకని ఉత్తమ సాధనలో ఉండాలి అని. మరి ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి భావనతో చేయాలి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 57వ శ్లోకాన్ని చూడండి. అతత్వ్యా వృత్తి రూపేణ వేదాంతై లక్ష్యతే ద్వయం అఖండానందమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయే. వేదాంతై లక్ష్యతే, వేదాంతం యొక్క లక్ష్యమైనటువంటిది, అసలు వేదాంతం అంటే ఉపనిషత్తులు, వేదాలకు అంతంలో ఉన్నటువంటి వాటి ఉపనిషత్తులు, వేదాంతం అన్నప్పుడల్లా ఉపనిషత్తులను గుర్తు చేసుకోవాలి. ఈ ఉపనిషత్తులన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి, అసలు ఈ ఉపనిషత్తులన్నీ ఎందుకు ఇచ్చారు మనకి, ఈ ఉపనిషత్తులు అన్నీ కూడా మన యొక్క పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు అందించింది, కాబట్టి ఉపనిషత్తుల లక్ష్యం ఏమిటంటే మోక్షం, కాబట్టి ఉపనిషత్తుల యొక్క లక్ష్యమైనటువంటి ఏకము అద్వయము అఖండ ఆనందం యత్, ఏకమై అద్వయమై అఖండ ఆనందమైనటువంటి ఏదైతే ఉందో తత్ దాన్ని అతత్వ్యావృత్తి రూపేణ, అతత్వ్యావృత్తి రూపేణ, ఇది అతత్వ్యావృత్తి అనేటువంటి వేదాంతంలో ఓ పదం. తత్ అంటే అది, అతత్ అంటే అది కాంతి, తత్ అంటే అది అంటే ఆత్మ, అతత్ అంటే ఆత్మగాంధి, ఆత్మగాంధి అంటే అనాత్మ, వ్యావృత్తి అంటే తొలగించడం, అంటే అనాత్మని తొలగించుకుంటూ పోతే, అంటే నేతి నేతి అని చెప్తారే అదే, ఇది ఇది కాదు ఇది కాదు ఇది కాదు, మనం చేస్తాం. ఏం చేస్తున్నాం? నేతి నేత అనేటువంటి భావన చేయాలంటే దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ప్రాణాలు నేను కాదు, ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఏముంది, ఏముందో అది నేను. నువ్వు ఏదైతే చెప్పగలుగుతావో వాటన్నింటినీ నేతి నేతి అని తీసేయాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తీసేయాలి. ఇవన్నీ తీసేస్తే నువ్వు చెప్పలేకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదిగా ఉండిపోతావు. అందువల్ల అతత్వ్యావృత్తి రూపేణ అన్నారు. అంటే ఈ బ్రహ్మాన్ని అతత్వ్యావృత్తి రూపేణ, అతత్వ్యావృత్తి అంటే నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని తొలగించడం అనేటువంటి పద్ధతి ద్వారా బ్రహ్మ ఇది అవధారయేత్, బ్రహ్మాన్ని అని అనుసంధానం చేసుకో. ఇది రెండోది. అంటే ఎవరైతే సాధనకి కూర్చున్నారో, ఉత్తమ సాధన చేయాలనుకొని ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ ఆత్మ అనాత్మ కలిసి ఉంది. ఈ ఆత్మ అనాత్మ కలిసి ఉంటే ఆత్మ ఏమో మనకి తెలియదు, అనాత్మేమో తెలుసు. మనకు కావాల్సిందేమో ఆత్మ, అంటే తెలియని ఆత్మ మనకు కావాలా, తెలిసిన అనాత్మ మనకు అక్కర్లా. అందుకని ఏంటంటే తెలిసింది కదా ఎట్టాదు అనాత్మ అంటే, దేహం అనగానే దేహం ఎట్టడుతో తెలుసుగా, ఇంద్రియాలు అనగానే ఇంద్రియాలు ఏమిటో తెలుసుగా, మనసు అనగానే మనసు ఏం చేస్తుందో తెలుసుగా, బుద్ధి అనగానే బుద్ధి ఏం చేస్తుందో తెలుసుగా. అందుకని వీటన్నింటినీ కూడా కాదు 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 అని తీసేస్తే, ఇవన్నీ తీసేస్తే అంటే అనాత్మ మొత్తంగానే పోతే ఏం మిగులుద్ది, ఆత్మ అదే నేను అని దాంతో అనుసంధానం కావాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాం. కాబట్టి సకల వేదాంత శాస్త్రాల యొక్క అంటే ఉపనిషత్తుల యొక్క లక్ష్యం ఏమిటనంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి దృఢ నిశ్చయానికి రావాలి, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతికి మనం రావాలి, అనుభూతిని చెందాలి. అయితే ఆ బ్రహ్మము ఏమిటి, ఎలాంటిది, అది ఏకం, అది ఒక్కటే, అద్వయం, రెండవదేది లేదు, సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం అని దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై అఖండమై అంటే ముక్కలు చేయడానికి వీల్లేదు, అనంతమై ఏదైతే ఉందో అది అవ్యయం, నాశనం లేనటువంటిది, నిత్యం, నాశనం లేదు కాబట్టి నిత్యమైనటువంటిది. అటువంటి నిత్యమైనటువంటిది, ఆ అఖండమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది ఆత్మ, అదే బ్రహ్మం. అయితే అటువంటి బ్రహ్మము ఎవరు, ఎక్కడుంది, ఎలా కనిపిస్తుంది అని ఆలోచిస్తే అది కనిపించేది కాదు, అది ఎక్కడో ఒకచోట ఉండేది కాదు, అది అంతటా పరివ్యాప్తమై ఉంది. ఈశావాస్యమిదగం సర్వం వ్యక్తించ జగత్యాం జగత్ అని అన్నట్టుగా అది అంతటా కూడా వ్యాపించి ఉంది. పరమాత్మ అంతటా, పరమాత్మ లేనటువంటి చోటుని చూపించు అని అంటే ఎవరు కూడా చూపించడానికి వీలు. ఒక సాధువు అని అంటే ఒక దేవాలయంలోకి పోయాడు, ఆ నిద్ర వస్తుంటే పడుకున్నాడు. ఆ పడుకోవడం ఎట్ట పడుకున్నాడంటే ఆ దేవీ విగ్రహం వైపు కాళ్ళు పెట్టాడు, అటువైపుకి ద్వారం వైపుకి తలకాయ పెట్టాడు. అంతలోకి పూజారి వచ్చాడు, అయ్యోయ్యోయ్యోయ్యో ఏమిటయ్యా, విగ్రహం వైపుకి తలకాయ కాళ్ళు పెట్టేశావు, దేవుడు వైపు కాళ్ళు పెట్టి పడుకుంటారంటే ఎవరైనా, నువ్వు సాధు పురుషుల్లాగా కనపడుతున్నావు, సన్యాసిలాగా కనపడుతున్నావు, ఇలాంటి వాడు నువ్వు కూడా ఇలా చేయొచ్చా, దేవుడు వైపు కాళ్ళు పెట్టొచ్చా అన్నాడంట. ఓహో అదే నాకు తెలియదండి, దేవుడు లేని వైపు కాళ్ళు నచ్చి నా కాళ్ళు నువ్వు తిప్పు తిప్పు అన్నాడు. దేవుడు ఎటు పక్క లేడు, అటు పక్కకి నా కాళ్ళు తిప్పు అన్నాడు. ఇప్పుడు ఈయన కానీ కాళ్ళు అటు పక్క తిప్పితే అటు పక్క దేవుడు లేడని ఒప్పుకోవాలి. అంటే ఆయనకి ఆ విగ్రహమే దేవుడు, ఆ పూజారి, ఎందుకంటే రోజు పూజ చేస్తున్నాడు కాబట్టి ఆ పూజారికి ఆ విగ్రహమే దేవుడు. కానీ ఈయన మహాత్ముడు, ఈయన తెలుసు సర్వత్రా పరమాత్మ ఉంది, అంతటా పరమాత్మ ఉన్నాడు. నీ కాళ్ళు పెట్టాలంటే పరమాత్మ లేని ఎక్కడ, ఇప్పుడు మన కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, భూమిని తాకుతా ఉన్నాయి, మరి అక్కడ భూదేవి కదూ, భూదేవిని మనం పూజలు చేయటంలా, అందుకని మరి ఆ భూదేవిని తాకటల్లా కాళ్ళు. అందువల్ల పరమాత్మ వ్యాపకం, పరివ్యాప్తం, అంతగా వ్యాపించి ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు అంతర్యామిగా. మనకు కనిపించేటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపాలు అన్నింటిలో కూడా పరమాత్మ ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, జంతువులో ఉన్నాడు, కీటకంలో ఉన్నాడు, పశువులో ఉన్నాడు, పక్షిలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. కాబట్టి అన్నింటిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ. అందువల్ల మామూలు కళ్ళకి కనిపించేటువంటిది కాదు. అందుకని దాన్ని తెలుసుకోవాలంటే నిషిద్ధ పద్ధతి ఒక్కటే మార్గం. నిషిద్ధ పద్ధతి అనంటే తోసేయటం, అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదని తోసేసేటువంటి పద్ధతి అన్నమాట. దేహం అంతటా ఆత్మ ఉన్నది కాబట్టి దేహం నేను కాదు, దేహం కాకుండా ఏముందో అది నేను, దేహానికి ఆధారంగా ఏదుందో అది నేను. జగత్తునందు అంతటా కూడా ఆ పరమాత్మే ఉంది కాబట్టి జగత్తును తోసేసి పరమాత్మను చూడు. చూడు అని అంటే నువ్వు చూడటానికి నీ కళ్ళకు కనపడదు, కానీ ఈ జగత్తు కనపడుతుంది. కనపడేదాన్ని తోసేయి, కనపడేదాన్ని కనుక తోసేస్తే ఆ కనపడం లేదో అదే ఉన్నది అని నీ భావన చేయాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఈ జగత్తుకి ఈ జీవుడికి ఆధారంగా అధిష్టానంగా ఏ ఆత్మ చైతన్యం అయితే ఉందో ఆ ఆత్మ చైతన్యాన్ని మనం కనుక తెలుసుకోవాలంటే ఆ ఆత్మ చైతన్యంతో మనం అనుసంధానం కనుక కావాలి అని అంటే ఆ ఆత్మకి అన్యమైనటువంటి అనాత్మ పదార్థాలను తోసివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దృశ్యమానమైనటువంటి జగత్తంతా అనిత్యమైనటువంటిది, అసత్యమైనటువంటిది, దేహం నశించిపోయేటువంటిది, ఇంద్రియాలు నశించిపోయేటువంటివి, చలించిపోయేటువంటివి, మనస్సు మారిపోయేటువంటిది, బుద్ధి పరిణామం చెందేటువంటిది, అన్నీ కూడా మార్పులు చెందేవి. అందుకని ఇవన్నీ కూడా అసత్యమైనటువంటివి, అనిత్యమైనటువంటివి, జడమైనటువంటివి. వీటన్నిటికీ కూడా ఆ చైతన్యం ఉంటేనే అవి పనిచేస్తూ ఉంటాయి. ఈ చైతన్యం ఉంటేనే అవి వాటి విధుల్ని నిర్వర్తించగలుగుతూ ఉంటాయి. లేకపోతే అవన్నీ ముద్దులారా ఎక్కడ వేసినటువంటి గొంగళి ఎక్కడే అన్నట్టుగా అలా పడి ఉంటాము. మరి ఇప్పుడు ఆ చైతన్యాన్ని కనుక తెలుసుకోవాలి అని అంటే వాటిని కాస్త పక్కకు తొలగించాల. తొలగిస్తేనే మనం చెరువు దగ్గరికి పోయి నీళ్లు తాగాలనుకున్నాం అనుకోండి, ఆ చెరువులో నాచు ఉంటుంది, ఆ నాచు అంతా కూడా నీటిని కప్పుంచుద్ది. మనం నీళ్లు తాగాలంటే నాచే అక్కడ ఉండేది, దాన్ని కాస్త చేతులతో తొలగిస్తే నీళ్ళు వస్తాయి, మళ్ళీ అది కవర్ అయిపోద్ది, మళ్ళీ తొలగిస్తేనే మళ్ళీ నీళ్ళు వచ్చేది, ఎప్పుడు తాగొచ్చు. ఇదే ప్రకారంగా మనం పరమాత్మని కనుక దర్శించాలి అని అంటే ఇదిగో ఈ నాచు లాంటి అనాత్మ అంతా కూడా దాన్ని కప్పేస్తూ ఉంది. అందుకని కప్పేసేటువంటి దాన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని కనుక తొలగించేసినట్లయితే అదిగో అసలైనటువంటి పరమాత్మ మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి సత్యమైనటువంటి దాన్ని చూడాలంటే అసత్యమైనటువంటి వాటిని తొలగించాలా? సత్యమైనటువంటి తెరను కనుక చూడాలి అంటే దానిపై ఆడేటువంటి బొమ్మల్ని మనం నిషేధించాలా? సత్యమైనటువంటి తాడును కనుక మనం చూడాలంటే కల్పించబడినటువంటి పాము అదృశ్యం కావాలి. కాబట్టి ఇలా అతత్వ్యావృత్తి అతత్వ్యావృత్తి అనాత్మని తొలగించటం అనేటువంటి పద్ధతి ద్వారా ఇక్కడ మనం ఈ ఆత్మని తెలుసుకోవాలా, అనాత్మని తొలగించి ఆత్మని అనుసంధానం చేసుకోవాలా. ఈ రకమైనటువంటి విచారణ వల్ల మన యొక్క జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది, జ్ఞాన నేత్రం ద్వారానే పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. జ్ఞాన నేత్రంతో ఈ చర్మచక్షువులతోటి ఈ పరమాత్మను చూడటానికి వీల్లేదు, అందుకని జ్ఞాన నేత్రం కావాలి. చర్మచక్షువులతో అనిత్యమైనటువంటి వస్తువులు దర్శించవచ్చు, కానీ నిత్యమైనటువంటి వస్తువులు దర్శించాలంటే జ్ఞాన నేత్రం కావాలి. అమృత బిందు ఉపనిషత్తు ఇలా తెలియజేస్తా ఉంది, జ్ఞాన నేత్రం సమాధాయ చోద్ధరేత్ వహిని సత్వరం నిష్కలం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహం ఇతి స్మృతం. జ్ఞాన నేత్రాన్ని పొంది అగ్నిలాగా నిష్కలము నిశ్చలము శాంతము అయినటువంటి బ్రహ్మాన్ని నేనే అని తనను తాను ఉద్ధరించుకోవాలి అని అమృత బిందోపనిషత్తు తెలియజేస్తారు. కాబట్టి అజ్ఞానం చేత కల్పించబడినటువంటి అసత్ వస్తువుల్ని నిషేధిస్తే నశించినటువంటిది, శాశ్వతమైనటువంటిది, దివ్యమైనటువంటిది, అధిష్టాన రూపమైనటువంటి బ్రహ్మము అనుభవానికి అందుతుంది. అలా అనుభవానికి అందేదాకా మనం ఈ అనాత్మని నిషేధించాలి. ఈ అతత్వ్యావృత్తి లేదా నేతి 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 అనేటువంటి పద్ధతి ద్వారా అనాత్మని తొలగిస్తూ ఉండాలా అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి ఒక విషయం రాబోతాం తర్వాత శ్లోకంలో, బ్రహ్మానందం యొక్క గొప్పతనం ఏమిటో. ఎందుకనంటే బ్రహ్మానందం ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. అనుభవించిన వాడికి తెలుసు, వాడు చెప్పలేడు. అనుభవించిన వాడికి తెలియదు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి వాళ్ళ యొక్క అనుభవాన్ని భాషకి అందనటువంటి దాన్ని భాషతో ఎలాగైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి తర్వాత శ్లోకంలో ఇస్తున్నారు, 58వ శ్లోకం. ఇది బ్రహ్మానందం అనేటువంటిది ఎంత అపరిమితమో ఎంత అనంతమో అది ఎలాంటిదో దాన్ని ఇతరమైనటువంటి ఆనందాలతో పోలిస్తే ఏ ప్రకారంగా మనం అర్థం చేసుకోవటానికి వీలవుద్దో, మనం బుద్ధిని సూక్ష్మం చేసి అర్థం చేసుకోవటానికి వీలవుద్దో అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం కూడా, 37వ శ్లోకం లాగా ఇది కూడా అద్భుతమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్తున్నాం.